ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೆ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಪಕಮಕರಂದಸ್ರುತಿಹಿರಿ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಗಾ ಜನ್ಮಜಲಧೋ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಪ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಗಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ವಂದೇ ಸಿಂಭುಮುಮಾಪತಿಂ ಸುರಗುರುಂ ವಂದೇ ಜಗತ್ಕಾರಣಂ ವಂದೇ ಪನ್ನಗಭೂಷಣಂ ಮೃಗಧರಂ ವಂದೇ ಪಶೂನಾಂ ಪತಿಂ ವಂದೇ ಸೂರ್ಯಶಶಾಂಕವಹ್ನಿನಯನಂ ವಂದೇ ಮುಕುಂದಪ್ರಿಯಂ ವಂದೇ ಭಕ್ತಜನಾಶ್ರಯಂಚ ವರದಂ ವಂದೇ ಶಿವಂ ಶಂಕರಂ. ಅಂದರೆ ಚೆಪ್ಪಣಿ ನಮಃಶಿವಾಯೈ ಚ ನಮಃಶಿವಾಯ. ಶಿವಶರ್ಮ ಊರ್ಧ್ವಲೋಕಾಲಕ್ಕೆ ಎಡುತ್ತೂ ಎಡುತ್ತೂ దారిలో శనైశ్చర మండలం చూశాడు. నీలవర్ణంలో ఉండే శనైశ్చరుణ్ణి చూసిన తర్వాత పుణ్యశీల సుశీలు ఆయన చరిత్ర కూడా చెప్పారు. ఒకప్పుడు సూర్యభగవానుడు విశ్వకర్మ కుమార్తె సన్యాదేవిని వివాహం చేసుకున్నాడు. అప్పట్లో సూర్యుడు భయంకరమైన తాపంతో ఉండేవాడు. ఇప్పటి సూర్యుడినే మనం తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈ కాలం అలా అయిపోయింది ఏమిటి, ఎక్కడ చూసినా ఒక్కపోత ఒక్కపోత. బహుశా కొంచెం చల్లగా ఉన్న ప్రదేశాలు ఆ బెంగళూరు, హైదరాబాద్లో ఉప్పలో, ఆ తర్వాత ఏమో ఊటీ ఇలాంటి చోట చల్లగా ఉంటాయి తప్ప, అమెరికా పెడితే అక్కడైనా ఎక్కువ భాగం మరీ బొత్తిగా ఫీనిక్స్ పక్కన పెడితే మీ తోట చల్లగా ఉంటాయి. కానీ ఫీనిక్స్ ఒకటి మాత్రం అరిజోనా స్టేట్ అంతా ఎడారి. అయినా అక్కడ వేడు ఎందుకు అనిపించదంటే, అసలు ఎక్కడ చూసినా ఇళ్ళన్నీ చెక్క కొంపలు, చెక్క కొంపల్లో చల్లదనం, కృత్రిమమైన చల్లదనం. కాబట్టి వేడి తగిలే ప్రసక్తే లేదు. మీరు మహానుభావులు కనుక తపస్సు చేస్తున్నారు. తపము అంటే వేడి. మహాయజ్ఞం చేసి జపం చేసి శరీరమును సూర్యుడి వలె భగభగా మండించడానికి తపస్సు అని పేరు. ఒక విధంగా మీరు ఇక్కడ కూర్చుని సంపూర్ణ తపస్సు చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ భగవంతుడి అనుగ్రహం గ్యారంటీగా కలుగుతుంది అని మరొక్కసారి మంగళాశాసనం చేస్తున్నాను. రోజు మాత్రం ఒక్కసారి వెంకటేష్ గారి తల్లిగారిని మీరు తలుచుకుని తీరాలి. ఆవిడ దయ వల్ల, ఆవిడ పరమ పుణ్యాత్మురాలు. ఆవిడని మీరు స్వయంగా చూడలేదు, నేను స్వయంగా చూశాను. ఆవిడ చేత్తో నాకు కాస్త పలహారం పెట్టుకున్నారు. మనోరమ గారు కైలాసానికి వెళ్ళారు. ఆ కైలాసానికి వెళ్ళిన ఆవిడని మనం ఒక్కసారి స్మరించుకుందాం. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, సూర్యభగవానుడు ఆ రోజుల్లో భయంకరమైన తాపంతో ఉండేవాడు. ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత సన్యాదేవి, ఇదేం వేడి, ఈ భర్తగారు ఉగ్రత్వం తట్టుకోలేకపోతున్నాం, ఈ కోపం తగ్గడం లేదు ఈయనకి అనుకుని ఒక రోజున తన నీడకి ప్రాణం పోసింది. సంస్కృతంలో నీడని ఛాయ అంటారు. మనం ఎండలో నడుస్తున్నప్పుడు మన నీడ పడుతుందే, ఆ నీడని ఛాయ అంటారు. ఛాయకి ప్రాణం పోసింది ఆవిడ. అచ్చం సన్యాదేవి యొక్క ఛాయ అవడం వల్ల అదే రూపంతో ఉండేది. సన్యాదేవికి ఛాయాదేవికి తేడా తెలిసేది కాదు. ఇప్పుడు సంధ్యాదేవి తన నీడని పిలిచి, ఛాయా నువ్వు నీడవి, నీడకి ఎండబాగా ఉండదు, నేను ఈ ఎండ తట్టుకోలేకపోతున్నాను, సూర్యభగవానుడి తాపం తట్టుకోలేకపోతున్నాను, అందువల్ల భర్తను వదిలి ఎక్కడికైనా పోదాం అనుకుంటున్నాను. భార్యని కనుక భర్తను వదలడం ధర్మం కాదు కనుక నా బదులుగా నిన్ను అట్టే పెడతాను, నువ్వు తాపాన్ని భరించగలవు, ఆయనకి నా బదులు నీవు సేవ చెయ్యి, నేను పుట్టింటికి పోతానని. కానీ అదేమిటి అక్కయ్యా, ఎంత నువ్వు నేను ఒకటైనా, నేను నీ నీడనైనా భర్త గారికి ఆమాత్రం తెలియకుండా ఉంటుందా? ఏదో ఒకనాడు భర్త గారికి అనుమానం రావచ్చు, నువ్వు నిజంగా నా భార్యవా అని అడిగితే ఏం చెయ్యను అంటే భర్తకి అనుమానం రాదు. నీవు నేను ఏమాత్రం తేడా లేకుండా ఒకే విధంగా ఉన్నాం, కాబట్టి ఏం బెంగ పెట్టుకోవద్దు. అందుక నువ్వు ఎన్ని చెప్పినా నాకు భయంగానే ఉంది అన్నది ఛాయ. ఒక పని చేద్దాం, ఎప్పుడైనా భర్తకి అనుమానం వచ్చి నువ్వు నిజంగా నా భార్యవా అని అడిగితే నాంతట నేను నిజం చెప్పను, ఆయన కోపించి శపిస్తాను నువ్వెవరివి అని బెదిరిస్తే మాత్రం నిజం చెబుతాను అని ఛాయ ఒక వడంబడిక చేసుకున్నది. సంధ్యాదేవి దానికి అంగీకరించి విశ్వకర్మ గారింటికి వెళ్ళిపోయింది. ఈలోపు విశ్వకర్మ గారు ఎన్నాళ్ళైనా పుట్టింటికి వచ్చి అత్తారింటికి వెళ్ళని కూతురు మీద కోపగించి ఎప్పుడు ఇక్కడ పడి ఉంటే ఏమైపోతుంది, అల్లుడి గారికి ఎంత కోపం వస్తుంది, పోనీ ఆయన ఏమన్నా దుర్మార్గుడా, చాలా మంచివాడు, ఎల్లకాలం ఇక్కడ ఉండడం ధర్మం కాదు కనుక అందున మహాత్ముడు మంచివాడైన సాక్షాత్ విష్ణుస్వరూపుడైన నారాయణుడిని విడిచిపెట్టకూడదు, సూర్యనారాయణుడిని వెళ్ళిపోమన్నాడు ఆయన. వెంటనే వీడి ఇంట్లోంచి బయలుదేరింది. కానీ భర్తగారి వేడి తట్టుకోలేదు, ఆయన దగ్గర ఉండలేదు, అలాగని పుట్టింట్లో తండ్రి గారు ఉండనివ్వడు, అందుకని ఏం చేయాలి, కురుక్షేత్రానికి వెళ్ళిపోయింది. అక్కడ ఒక ఆడ గుర్రం రూపం ధరించి గుర్రం రూపంలో ఓం సూర్యనారాయణాయ నమః అని జపం చేసుకుంటూ కూర్చుంది. ఆడ గుర్రాన్ని సంస్కృతంలో బడబా అంటారు, బడబా రూపంలో అక్కడ తపస్సు చేసుకుంటూ కూర్చుంది. ఈలోపు సూర్యభగవానుడు ఛాయాదేవి తన భార్య అనుకున్నాడు ఆయన, ఆమె వల్ల ముగ్గురు పిల్లల్ని కన్నాడు. మొదటి భార్య వల్ల, సంధ్యాదేవి వల్ల వైవస్వతమనువు యమధర్మరాజు గారు యమునానది పుట్టారు. ఈ రెండవ భార్య వల్ల శనైశ్చరుడు సూర్యసావర్ణి మనువు, అంటే రేపు రాబోయే కాలంలో ఆయనే మనువు, ఇప్పుడేమో మనం వైవస్వత మనువు కాలంలో ఉన్నాం. బలిచక్రవర్తి భవిష్యత్తులో ఇంద్రుడు అవుతాడు. బలిచక్రవర్తి ఇంద్రుడైన కాలంలో సూర్యుడు ఛాయాదేవికి పుట్టిన రెండవ కుమారుడు ఉన్నాడే, ఆయన సూర్య సావర్ణి మనువు, ఆయన మనువు అవుతాడు. అది సావర్ణి మన్వంతరం అని పిలువబడుతుంది. ఈ విధంగా సూర్య సావర్ణి శనైశ్చరుడు పుట్టారు. తరువాత ఒక కూతురు పుట్టింది, ఆవిడకి తపతి అని పేరు. ఆవిడ కూడా నదిగా మారింది, తపతి నది. తనకి పిల్లలు పుట్టని క్రితం సంధ్యాదేవి పిల్లల్ని కన్నబిడ్డల్లా సాకింది ఛాయాదేవి. తన పిల్లలు వచ్చాక ఈవిడికి పక్షపాతం మొదలైందిట, అంటే ఈ సవతి పోరు అనేది అక్కడ కూడా ఉంది. తన పిల్లలకేమో మంచి పదార్థాలు పెట్టేది, సవతి పిల్లలకి పాచిపోయిన పదార్థాలు పెట్టేది. తాజాగా తెచ్చిన మంచి పాలు మొదలైనవన్నీ తన కొడుకులకు పోసేది, ఏడాది క్రితం తెచ్చిన విరిగిపోయిన పాలేమో సవతి పిల్లలకు పోసేది. అప్పటికప్పుడు తయారు చేసిన పూరీ కూర ఏమో తన కొడుకులకు పెట్టేది. 2017లో తయారు చేసిన పూరీ కూర పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లోంచి ఈ పిల్లలకు పెట్టేది. ఇది యమధర్మరాజు గారికి అనుమానం కలిగించింది. వెంటనే అన్నగారి దగ్గరకు వచ్చి, ఓ వైవస్వత మనుదేవా, ఈ తల్లి ప్రవర్తన చూసావా, ఎందుకో ఈమెను చూస్తూ ఉంటే రూపములో మన తల్లి వలే కనబడుతున్నది కానీ ప్రవర్తనలో మాత్రం మన తల్లి కాదనిపిస్తోంది, ఈవిడెవరో కపటి కుహనా స్త్రీ, ఈ పక్షపాతాన్ని బట్టి అర్థమవుతోంది అన్నట్ట. నీకు ఇప్పుడు అర్థమైందేమో ఆవిడ నేను చాలా కాలం క్రితమే కనిపెట్టాను, మన తల్లి మొహమాటానికి కూడా కాదు, ఆవిడ మారు రూపంలో ఉన్న మరొక ఆవిడ ఎవరో, ఆవిడ మన తల్లి కాదని తెలిసినా నాన్నగారే చూసుకుంటారు, మహానుభావుడైన ఈశ్వరుడు చూడవలసిన, సూర్యనారాయణ పరమేశ్వరుడు చూడవలసిన కార్యక్రమంలోకి మనం అడుగు పెట్టకూడదని నేను ఊరుకున్నాను, ఆ మాత్రం తండ్రి గారికి తెలియదా, మనం చెప్పాలా అన్నాడే. ఓహో, దీన్ని బట్టి ఆవిడ సవతి తల్లి అని అర్థమైపోయింది దీనికి, తల్లి రూపంలో ఉన్న వేరే స్త్రీ అని కనిపెట్టాడు. ఇలా ఉండగా ఒకనాడు ఏదో కారణం చేత బాగా పాడైపోయిన ఎందుకు పనికిరాని పదార్థం యమధర్మరాజు గారికి పెట్టింది ఛాయాదేవి. అప్పుడు యముడికి చాలా కోపం వచ్చి, నువ్వు తల్లివా లేకపోతే పాపిష్టిదానివా రాక్షసివా అని ఎడంకాలెత్తాడు తనడానికి. ఎడమకాలు కోపంతో ఎత్తి తండబోతూ ఉంటే ఆవిడ ఆగ్రహోదగ్గురయి దుర్మార్గుడు కూడా తల్లి మీదకి కాలెత్తు తవట్ర నీ కాలు మాంసం ముద్దగా మారిపోయి తెగి నేల మీద పడిపోగాక అని శపించింది. వెంటనే యమధర్మరాజు గారి కాలు అదో రకమైన పొడల రంగులోకి వచ్చి అందులోంచి మాంసం నెత్తురు కారిపోవడం మొదలెట్టింది. ఈ కాలు ఊడిపోయేలోపైన పరుగు పరుగున సూర్యుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి తండ్రి ఇదో ఘోరన్యాయం జరుగుతోంది నాకు, మా అమ్మ అనుకున్నవాడు అమ్మ కాదు, అమ్మ అయితే పొరపాటునైనా పిల్లవాడిని ఇలా చెప్పిస్తుందా అని జరిగిందంతా చెప్పి అమ్మ నన్ను కోపగించింది, నేనేదో పొరపాటు చేసి కాలెత్తాననుకో, ఎడం కాలెత్తినంత మాత్రం చేత తల్లి అయితే రే కాళ్ళెత్తడం తప్పురా అంటుంది కానీ నీ కాలు తెగి కింద పడాలందరూ, అమ్మ నన్ను శపించింది, దాంతో నా కాలంతా కుళ్ళిపోయి మాంసం రాలిపోతోంది, ఈ కాలు తెగి పడిపోతుంది అంటూ ఉండగానే కాలు పూర్తిగా తెగి కింద పడిపోయింది. అప్పుడు యముడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. సూర్యభగవానుడు కాశీకి పో, విశ్వేశ్వరుణ్ణి పట్టుకో, నీ కాలు తిరిగి నీకు వస్తుంది అని వీడిని హుటాహుటిన కాశీకి పంపేశాడు. యమధర్మరాజు గారు కాశీ వచ్చి విశ్వేశ్వరుణ్ణి ప్రార్థించగానే ఆయన కాలు యథాతథంగా వచ్చేసింది. అప్పుడు సూర్యుడు ఛాయాదేవి దగ్గరికి వెళ్ళి, నువ్వెవరు వినదని చెప్పు, నా భార్య వేషంలో ఉన్నావు కానీ భార్యవి మాత్రం కాదు, భార్య వేషంలో ఉన్న అనార్యురాలి వినువు, నిజం చెబుతావా చెప్పించనా అన్నాడు. ముందు ఆవిడ డబాయించింది, నేనేనండి మీ సంజ్ఞాదేవినేనండి, అందుకని నువ్వు సంజీవి కాదని నాకు తెలుసు, నిజం చెప్పకపోతే మాత్రం నిన్ను సర్వనాశనం చేస్తానన్నాడే. అప్పుడు ఆవిడ జరిగింది చెప్పి, నేను సంజ్ఞాదేవి యొక్క నీడనండి అంది. నీ తప్పే ఉంది, నా భార్య నన్ను మోసం చేసిపోయింది, నా వేడి తట్టుకోలేకపోయింది, ఇక మధ్యలో నిన్నేం తప్పు పడతాను, నువ్వు కూడా నా భార్య ఎక్కడే ఉండని ఆయన వెంటనే మామగారి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి విశ్వకర్మ, మీ అమ్మాయి నన్ను వదిలి పుట్టింటికి వస్తే మాట వరుసకైనా నచ్చ చెప్పి నా దగ్గరికి పంపించొద్దా, ఇంట్లో పెట్టేసుకుంటావా అని అడిగాడు ఆయన. అప్పుడు మళ్ళీ ఆయనే ఉన్నాడు, నచ్చ చెప్పకపోవటం ఏమిటి, వచ్చిన సంవత్సరం తర్వాతే నేను తిరిగి పంపానే, ఇప్పుడు నీ దగ్గరే ఉందే, మళ్ళీ నువ్వు ఎదురుదిరి నన్ను అడుగుతావేమిటి అన్నట్ట. ఈయన తెల్లబోయాడు, నా భార్య నా దగ్గర లేక నీ దగ్గర లేక మరి ఇంకెక్కడికి వెళ్ళింది అని దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు అర్థమైంది, దివ్య దృష్టితో చూడగా ఓహో ఈమె ఉత్తర కురుక్షేత్రంలో ఆడు గుర్రం రూపంలో ఉందని అర్థమైపోయింది. ఈయనకి సంజ్ఞ అంటే చాలా అభిమానం, ఆ మాత్రం భార్యని ప్రేమించని మగాడు కూడా ఒక మగాడేనా అన్నారు ఆ సమయంలో, నేను అలా కాశీఖండంలో వ్యాసుడు అన్నాడు. వెంటనే ఈయన ఒక మొగ గుర్రం రూపం ధరించాడు, భార్య కోసం రూపమే మార్చుకున్నాడు ఆయన. భార్య గుర్రం రూపంలో ఉండడం వల్ల ఈయన మొగ గుర్రం రూపంలో బయలుదేరాడు. ఆవిడ అశ్వని, ఈయన అశ్వం. ఈ అశ్వం గారు భార్య దగ్గరికి వెళ్ళి కిచకిచకిచ అని సకిలించాడు, గుర్రపు సకిలింత. ఆవిడ ఎంతో ఆనందపడిపోయి, అమ్మాయ్యా మా ఆయన ఇక్కడికి వచ్చాడు అనుకుని, మీరు వేడిగా ఉంటే నేను మళ్ళీ ఆ లోకానికి రానండి అంది. ఈ వేడి ఎలా తగ్గాలి, అందుకని మళ్ళీ విశ్వకర్మ దగ్గరికి వచ్చాడు ఆయన. మామగారు మామగారు, నా శరీరంలో ఈ వేడి ఎక్కువైపోయింది, ఈ సూర్యగోళం యొక్క వేడిని భార్య కూడా తట్టుకోలేకపోతుంది, ఈ వేడి తగ్గించండి అనగా ఆయన తన మహామహిమతో సూర్యుని ఒక చట్రంలో బిగించి మంత్రశక్తితో సానపట్టి 90% కిరణాలు బయటికి లాగేశాడు. ఆ 90% కిరణాలలో కొన్ని కిరణాలతో విష్ణు చక్రం, కొన్ని కిరణాలతో శూలం, కొన్ని కిరణాలతో యమధర్మరాజు గారికి పాశములు, ఇలా రకరకాల ఆయుధాలు తయారు చేసి దేవతలందరికీ ఇచ్చాడు. అంటే ఇప్పుడు సూర్యుడు 90% వేడి తగ్గిపోయి కేవలం 10% వేడి మిగిలినవాడు. ఈ 10%కి ఇలా ఉంటే ఆ రోజుల్లో ఏమైపోయారో ఆలోచించండి. నా అనుమానం ఆ 10%లోకి మళ్ళీ 90% దిగుతోందేమో ఈ మధ్యన మన కలియుగంలో వాళ్ళ వల్లని నా అనుమానం. అందుకే వీధిలో గడుగు పెడితే చచ్చిపోతున్నామండి బాబు, మాట వరుసకు కూడా ఏసీ లేకపోతే ఉండలేని దుస్థితి వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఆయన తాపం తగ్గించుకుని మళ్ళీ ఒక మొగగుర్రం రూపంలో అశ్వినీ దేవత దగ్గరకు వచ్చాడు, సంజ్ఞాదేవి దగ్గరికి. అప్పుడు సంజ్ఞాదేవి ఈయన్ని మళ్ళీ వరించింది, గుర్రము గుర్రము రూపంలో ఉండగా ఈవిడ ఆయన వల్ల గర్భం ధరించింది. వాళ్ళకిద్దరు కవల పిల్లలు పుట్టారు, అశ్వినీ రూపంలో ఉన్నప్పుడు పుట్టారు కనుక అశ్వినీ దేవతలు అన్నారు. వాళ్లే కవలలు, దస్యులు అంటారు వాళ్ళు. దస్యులు అంటే సాకింద రావత్తు, దస్యులు అంటే కవల పిల్లలు. వాళ్ళని నాసత్యులు అని కూడా అంటారు, దేవతలకి వైద్యులు అయ్యారు వాళ్ళు. వాళ్ళు అలా చెయ్యి పట్టుకున్నారా ముసలాన్ని పొడిచివాణి చేస్తారు. చ్యవన మహర్షిని నవయౌవనవంతుని చేసింది వాళ్ళే. వాళ్ళు మణికర్ణికా ఘట్టానికి అర్ధరాత్రి వాళ్ళు అప్పుడప్పుడు వస్తారట. అందుకే అర్ధరాత్రి 12 ఎప్పుడన్నా ఒక్కసారి మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి వాళ్ళని తలుచుకుంటే మన అదృష్టం బాగుంటే వాడు దిగొస్తే మనం కూడా చక్క పాతికాళ్ళ కుర్రాళ్ళు అయిపోవచ్చు. కాకపోతే వాడు గుర్తుపెట్టుకోండి, ఈ పాతికాళ్ళ కుర్రాడు అవ్వాలనుకున్నారు కొన్ని ఏ పరసారి గారు, వాళ్ళు ఆవిడ కూడా తీసుకెళ్తే మంచిది. ఈయన ఒక్కడే పాతికాళ్ళ కుర్రాడు అయితే మళ్ళీ ఆవిడ యాత్ర పడుతుంది, లేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా లేనిపోయి యాత్రలు పడతారు. అశ్విని దేవతలు పట్టగానే వీళ్ళు తిరిగి రూపాలు చాలించి సూర్యలోకానికి వచ్చేసారు. అప్పుడు శనైశ్చరుడు, మా అమ్మ చేసిన పని వల్ల మమ్మల్ని కూడా జనం అవమానిస్తున్నారు, ఈ తల్లి చేసిన అపచారానికి తగిన ఉపచారం చేసుకుందాం అనుకున్నాడు ఆయన. ఎందుకని అందరూ అండ మొదలెట్టారట, ఈ శనైశ్వరుడు మొదలైన వాళ్ళు పుట్టాకేగా ఈ ఛాయాదేవి సవతి బిడ్డల్ని ఏడిపించింది, దీనికి పిల్లలే మూల కారణం అన్నారట కొందరు. పిల్లలు ఏం చేస్తారు చెప్పండి పాపం. అందుకని ఆయన కొంచెం ఆవేదన చెంది పుట్టా పుట్టిన కాశీక్షేత్రానికి వచ్చాడు. తన పేరు మీదుగా శనైశ్చరేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు, ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ఆయన, నిన్ను గొప్ప గ్రహం చేస్తున్నాను, నిన్ను ఎవరు తిట్టారో వాళ్ళందరినీ ఏడిపించే శక్తి నీకు ఇస్తున్నాను. ఏలనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనే పేరుతో పాపాత్ముల పాపములకు తగిన ఫలితం ఇది. కానీ కాశీలో నీవు ప్రతిష్ఠించిన శనీశ్వరలింగాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళకి, లేదా నీ స్తోత్రం కోణం నీలాంజన ప్రఖ్యం మంద చేస్తా ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనైశ్వరం అనే నీకు సంబంధించిన శ్లోకం పారాయణ చేసిన వారిని కానీ ఏమీ చెయ్యకు. వారికి శనిదోషాలు ఉన్నా పెద్ద దోషం చిన్న దోషంతో పోయేలా చెయ్యి, అనగా వాడికి ప్రాణగండం ఉన్న చోట నేల మీద పడి చిన్న దెబ్బ తగిలేలా చెయ్యి. ఇవాళ ఒక ఆయన చచ్చిపోవాలి, జాతకరి ఇచ్చే వాడికి మరణం ఉంది, కానీ నిన్ను స్తుతించాడు లేదా కాశీ వచ్చాడు, నీవు ప్రతిష్ఠించిన శనీశ్వరలింగం దర్శనం చేశాడు, అటువంటి వాడిని చంపకు, వాడిని నేల మీద పారే, వాడికి మోకాలకు చిన్న దెబ్బ తగులుతుంది, దాంతో వాడికి ఆ గండం పోతుంది. కానీ ఈ పిచ్చాడికి తెలియదు కదా, కాశీ వచ్చానండి, శనైశ్వరలింగం చూశానండి, కానీ కాలికి దెబ్బ తగిలింది అంటాడు. కాలికి దెబ్బ తగలకపోతే నువ్వే పోయేవాడు. అంటే ఏమిటనమాట, ఏలనాటి శని ఉన్నప్పుడు కాశీ వస్తే ఏం చేస్తాడనమాట, ఓ చిన్న 1000 రూపాయలు, ఏదో ఐడి కార్డు, ఓ ఏటీఎం కార్డు పోయేలా చేస్తాడు, మళ్ళీ తిరిగి వచ్చేలా చేస్తాడు. ఇది శనైశ్చరుడు చేసే ఒక మహోపకారం. అదిగో ఆయనే ఈయన, ఈయన గ్రహాల్లో పెద్ద గ్రహం అని నీలస్వరూపుడైన శనైశ్చరుణ్ణి చూపించాడు. ఎవరు ఏ రూపంలో ఎప్పుడు ఎలా వస్తారో మనకు తెలియదు. ఇక్కడి నుంచి ఈ శనైశ్చరుణ్ణి దాటి విమానం ఇంకొంచెం ముందుకెళ్ళింది. అక్కడ పక్కపక్కనే ఇద్దరు కనబడ్డారు, ఒక ఆయన రాహువు, ఇంకొక ఆయన కేతువును. వీళ్ళెవరు అన్నాడు ఆయన, వీళ్ళే రాహుకేతువులని పిలువబడతారు. పూర్వం సింహిక అని ఒక రాక్షసు ఉండేది, ఆ సింహికకి రాహు అనే పేరుతో కొడుకు పుట్టాడు. వాడు చాలా గొప్పవాడు, బలమైన వాడు, బలిచక్రవర్తి దగ్గర ఉండేవాట, బలిచక్రవర్తి దగ్గర ఉద్యోగం చేసేవాడు. దేవదానవులు క్షీరసాగరం మతించారు, అప్పుడు అమృతం పుట్టింది. ఈ అమృతం కోసం దేవదానవులు కొట్టుకుంటూ ఉంటే శ్రీమన్నారాయణుడు మోహిని రూపం ధరించాడు, సుందరి రూపంలో అమృతం పంచుతానన్నాడు. ఒకవైపు దేవతలను కూర్చోబెట్టాడు, మరోవైపు రాక్షసుల్ని కూర్చోబెట్టాడు. అంధగత్తి రూపంలో రాక్షసులనేమో ఇలా కన్నుగీటి ఆనందపెట్టి కొంగుజార్చి ఆనందపెట్టాట. కేవలం చూపులే వాళ్ళకి అమృతం, దుర్గమృతం వాళ్ళకి ఇచ్చాడు, అసలు అమృతం ఇటుపోసేవాట. ఈ చూపుల్లో పడిపోయారు వాళ్ళు. ఆ దెబ్బతో ఏమైపోయింది, వాళ్ళు అమృతం ఎవరికి పోస్తున్నారో చూడలేదు. ఈ రాహు అన్నవాడు ఇది కనిపెట్టాడు. సందేహము లేదు, ఇతడు శ్రీహరి, ఈ మాయతో మమ్మల్ని మోసం చేస్తున్నాడు అనుకుని ఇటున్నవాడు కాస్త దేవతా రూపం ధరించి ఈ పార్టీలో చేరిపోయాడు. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో చేరిపోతారుగా, అందుకని ఈ పార్టీలో చేరిపోయాడు. శ్రీమన్నారాయణుడు అందరికీ పోసినట్టే వీడికి అమృతం పోస్తూ ఉండగా సూర్యచంద్రులు సైగ చేశారు వీడు రాహు అని. దాంతో శ్రీహరి చక్రం విడిచిపెట్టాడు. కొందరు అన్నారు విష్ణు చూసుకోకుండా అమృతం పోశాడని. నిజానికి ఆయన చూసుకోకుండా పోశాడా, వాళ్ళ సంగతి తెలుసు కనుక పోశాడు. భగవంతుడికి తెలియదు ఏమన్నా ఉందా, ఎటున్నా ఆయనకి కళ్ళు ఉంటాయి, అన్ని వైపులా కళ్ళు ఉంటాయి కనుక ఆయనకి సహస్రాక్ష అని పేరు. అంతటా నేత్రములు కలవాడు అంటే అర్థం ఏంటి, ఏ మూల ఏముందో అంతా చూడగలిగేవాడు అని అర్థం. కావాలని అమృతం పోశాడు. తీరా అమృతం రాహు తాగి గొంతు నుంచి కిందకి దింపేలోపు ఈ కంఠం దిగకుండా చక్రంతో నరికి పారేశాడు తల. ఈ తల మాత్రం అమృతం తాగడం వల్ల బతికింది, మొండెం వాలిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, ఈ ఇద్దరిని గ్రహాలు చేస్తాను, రాహువు యొక్క మొండెమేమో రాహువని, తలేమో కేతువని పిలువబడుతుంది, మీరిద్దరూ కాశీ వెళ్ళి లింగ ప్రతిష్ఠ చెయ్యండి అనగా వాళ్ళిద్దరూ హుటాహుటిన కాశీ వచ్చి రాహు తన పేరు మీదుగా రాహ్వీశ్వర లింగం, కేతువు తన పేరు మీదుగా కేత్వీశ్వర లింగం రెండు ప్రతిష్ఠించారు. ఈ రాహుకేతువుల లింగాలు రెండు కూడా ఇక్కడే ఉన్నాయి కాశీలో. అలా లింగ ప్రతిష్ఠ చేయగానే ఈశ్వరుడు వాళ్ళిద్దరినీ శాశ్వతంగా గ్రహాలను చేశాడు. ఇదిగో వీళ్ళు ఈ రాహుకేతువు, వీళ్ళకు కూడా నమస్కారం చేసుకోమని కానీ శివశర్మ వాళ్ళకి దండం పెట్టాడు. అంటే మొత్తం నవగ్రహాలు ఏం చేశారన్నమాట, అందరూ కాశీ వచ్చిన వాళ్ళే, కాశీలో లింగ ప్రతిష్ఠ చేసిన వాళ్ళే, లింగ ప్రతిష్ఠ వల్ల శాశ్వత పదవులు పొందిన వాళ్ళే. ఇది కాశీ యొక్క దివ్య మహిమ. అంటే మనకి చెప్పకుండా శివశర్మ కథ అందుకు మొదలెట్టాడు అనమాట అగస్త్యుడు. లోపాముద్రకి శివశర్మ ఉపాఖ్యానం చెప్పడం ఏమిటంటే అంత కాశీ మహిమ ఇది అని చెప్పడం. ఇక్కడ నుంచి విమానం ఇంకొంచెం ముందుకెళ్ళింది. అక్కడ వరుసగా ఏడుగురు మహానుభావులు నక్షత్ర గోళాల కింద వెలిగిపోవడం మొదలెట్టారు. వీళ్ళెవరు అని అడగ మరీచి, అత్రి, అంగిరుడు, పులస్తుడు, పులహుడు, క్రతువు, కణ్వుడు లేక వశిష్ఠుడు అని పిలువబడేటటువంటి వాళ్ళు. ఈ ఏడుగురు ఆ రోజుల్లో సప్త ఋషులు. ఇదంతా పాతకాలపు కథ. ఈ యుగంలో అయితే అంటే ఏంటి, ఈ వైవస్వత మను కాలంలో కశ్యపోత్రిర్ భరద్వాజో విశ్వామిత్రశ్చ గౌతమ వశిష్ఠో వామదేవశ్చ కొన్ని చోట్ల వశిష్ట పరశురామశ్చ సప్తై ఏతే సప్త మహర్షయః, ఈ ఏడుగురు సప్త మహర్షులు అన్నారు. కానీ ఆ రోజుల్లో వీళ్ళు అన్నమాట సప్త ఋషులు. ఈ సప్త ఋషులు కాశీ వచ్చారు, తమ పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చేశారు. ఈ సప్త ఋషులు మీరు కాశీని ఎక్కడ చూశారో చెప్పండి, వీళ్ళు చూసిన వాళ్ళు ఉంటే చెప్పండి. విశ్వేశ్వరుడి ఆలయం పక్కనే ఆంజనేయుడికి గుడి ఉంది కదా, చూశారు లోపల ఒక వటవృక్షం, ఆ లోపల ఆంజనేయుడు. ఆ ఆంజనేయుడి గుడిలోంచి వెళ్ళండి, మొత్తం సప్త ఋషులు కనపడతారు. ఆ లోపలే ఉన్నారు వాళ్ళు. లోపలికి వెళ్ళి వాళ్ళని తప్పక చూడాలి. ఆంజనేయుడు కనపడతాడు కదా అక్కడ, చెట్టు కింద నుంచి పూర్వం అయితే చుట్టూ తిరిగేవాడు, ఇప్పుడు తిరగకుండా అడ్డం కట్టేశారు. ఎందుకంటే అందులో ఇరుక్కుపోయినట్టు కావిడ. ఏమండి నాలాంటి వాడు దూరాలి, కానీ గజలక్ష్మి గారు అందులో దూరితే ఏమైపోతుంది మరి, దాంతో అవండి బయటికి లాగడం కష్టమైపోయింది. సరే ఇదో పక్కన పెడితే ఆ సప్త ఋషులు కూడా తమ పేరు మీదుగా వరసగా మరీచి, మరీచీశ్వరలింగం, అత్రి, అత్రీశ్వరలింగం, వశిష్ఠుడు, వశిష్ఠేశ్వరలింగం, గౌతముడు, గౌతమేశ్వరలింగం, ఇలా వాళ్ళ పేర్ల మీదుగా లింగ ప్రతిష్ఠ చేశారు. తద్వారా సప్త ఋషులయ్యారు. వీళ్లలో భర్తని ఎప్పుడూ విడిచిపెట్టకుండా పక్కనే ఉండే ఆవిడ అరుంధతి. ఆవిడ కూడా అక్కడే ఉన్న చూడని వాళ్ళందరినీ చూపించాట. ఇంకెక్కడి నుంచి విమానం ఇంకా ముందుకెళ్ళింది, క్రమంగా అనేక లోకాలు దాటింది. బ్రహ్మలోకానికి వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు. ఇంకా లోకాలలో అపూర్వలోకం బ్రహ్మలోకం అంటే, బ్రహ్మలోకం దాకా వెళ్ళడమే చాలా కష్టం, కానీ ఈయన అదృష్టవశాత్తు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే బ్రహ్మగారి ఈయనకి స్వాగతం చెప్పి రావోయ్ శివశర్మ అన్నట్ట. శివశర్మ దగ్గరికి వెళ్ళి చతుర్ముఖునికి, స్వయంభూవుకి నమస్కారం చేశాడు. బ్రహ్మగారికి ఆత్మభూ లేక స్వయంభూ అని పేరు. అంటే తనంత తానే రూపం ధరించినవాడు. భూ అంటే ఉండుట, స్వయంభూ తనంత తానే ఉండుట. ఆయనకి బేస్ సక్కర్ల, తనకి తానే బేస్. ఆత్మభూ అన్నా స్వయంభూ అన్నా అది అన్నమాట అర్థం. ఆ మహాత్ముడు సామాన్యుడ, చతుర్ముఖుడు, సృష్టికర్త, వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యాను సంధాత ధాత సత్తపో నివహావీష్ట వరప్రదాత జగన్ నిర్మాత నమత్సంతరాత. ఒక్కసారి ఇలా నమస్కారం చేస్తే రక్షిస్తాడు, అందుకని నమత్సంతరాత అన్నారు. కేవలం దండం పెడితే రక్షించేవాళ్ళు ఎంతమంది ఉంటారు, ఆయన ఒక్కడే. ఇంకా మనందరం పుట్టిన దగ్గర నుంచి తెచ్చేదాకా ఏం చెయ్యాలో ఈ నుదుటి రాస్తాడు ఆయన. ఈ కాస్త నుదుట్లో మొత్తం మన జీవితం అంతా రాశాడు. అందుకే కొంతమంది ఏం చేస్తారు, ఆ నుదురు తొడగని చెప్పేస్తారు. వీడి జాతకం ఏమిటో షార్ట్ హ్యాండ్ రైటర్ అంటే ఆయన. ఊరికే మనం ఏదో షార్ట్ హ్యాండ్ అనుకుంటాం, కానీ పెద్ద డేటా కంప్యూటర్లో ఇంత పెసర పెడుతున్నావా, దానికంటే గొప్ప కంప్యూటర్ అండి బ్రహ్మగారు. ఇన్ని కోట్ల మందిని సృష్టించి వీళ్ళ జాతకాలన్నీ తన దగ్గర పెట్టుకోగలిగాడంటే వాట్ల, దానికే వేద విజ్ఞానం అని పేరు. ఒక ఆయన ఎవడో ధర్మ సందేహంలో అడిగాడు, ఏమండి బ్రహ్మగారు నిద్రపోతున్నప్పుడు ఆయనలో ఉన్న వేదములను సోమకాసురుడు ఎత్తుపోయాడంటారు, పుస్తకాలు ఎత్తుపోతే కొత్త పుస్తకాలు ప్రింట్ చేసుకోవచ్చు కదా అన్నాడు ఆయన. వేదములు అంటే పుస్తకములు కాదు కర్మ, ఈ మస్తకంలో ఉండే గొప్ప జ్ఞానం, సృష్టి చేసే జ్ఞానమును వేదము అంటారు. ఎక్కడ ఏ మూల ఎవడిని సృష్టించాలి, ఎవడికి ఎప్పుడు ఏది ఇవ్వాలి,
ఇన్ని కోట్ల ప్రాణులు ఉన్నారు కదా ఈ భూమండలంలో, ఒక్క మానవులే దాదాపుగా కనీసం ఒక 500 కోట్లు ఉన్నారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా. మనమే ఉన్నట్టు భారతదేశంలో 130 కోట్లు, చైనాలో 180 కోట్లు ఉన్నారు, ఇక మిగతా వాళ్ళంతా కలిస్తే కనీసం 600 కోట్లు ఉన్నారు. ఇంతమంది ప్రాణుల రాతంతా ఆయన బుర్రలో ఉంది తెలుసా, ఆయన తన బుర్రలో పెట్టుకుని అందరికీ రాత రాశాడనమాట. ఇవాళ ఏమని రాశాడు మీ అందరికీ, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హాల్లో కూర్చోండి, పురాణం వినమన్నాడు, అందుకే ఆయన రాసిన రాత ప్రకారం మీరు కూర్చున్నారు. ఇలా ఆయన ఏది రాస్తే జరుగుతూ ఉంటుందన్నమాట. నా నుదుటి రాశాడు, నిత్యం ఇలా తిరుగుతూ ఉండి నీ కళ్ళలో చక్రాలు పెట్టాను, పురాణం చెప్పన్నాడు, నేను ఇలాగా పురాణాలు చెప్తున్నాను. ఇలా అన్నీ ఆయన రాసిన రాత ప్రకారం జరుగుతుంది. ఇదొకటేనా, ఈ భూమండలంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులన్నిటి దాత ఆయనే రాశాడు. మళ్ళీ ఈ జీవరాశులు కూడా 4 విధాలుగా విభజించారు, అండజములు, శ్వేతజములు, ఉద్భిజ్జములు, జరాయుజములు. అండజములు అంటే గుడ్లు కింద పుట్టి గుడ్డు నుంచి పుట్టినవి, కోళ్ళు, పక్షులు, పాములు, బల్లులు, మొసళ్ళు. ఇవి ఏం చేస్తాయి, ముందు గుడ్డు పెడతాయి, మళ్ళీ గుడ్డు నుంచి ఇంకో ప్రాణి పుడుతుంది. అందుకని గుడ్డు నుంచి పుట్టే ప్రాణులన్నిటికీ అండజములు అన్నారు. అండజము అంటే గుడ్డు నుండి పుట్టినది. ఇక రెండవ శ్వేతజములు, చెమట నుంచి పుడతాయి. కొన్ని మంచం మీద ఈ వేసవికాలంలో ఫ్యాను లేకుండా ఓ గంట పడుకుంటే ఆ మంచం అంతా కంపైపోతుంది. మన వీపు నుంచి వచ్చే చెమటతోటి, ఒంటి నుంచి వచ్చే చెమటతో ఈ చెమట మంచానికి అంటుకుంటే వెంటనే నల్లులు పుడతాయి. నల్లులు ఈ చెమట వల్లే పుడుతున్నాయి, మన చెమట వల్లే. ఇక కొంతమంది ఉంటారంటే దుప్పటి ఎన్నాళ్ళైనా మారుతారు, రామరామ వాళ్ళ అదృష్టం అది. ఇప్పుడు ఆ దుప్పట్లో ఎన్ని రకాల సూక్ష్మ క్రిములు పుడతాయి, నీ వీపు కూడా తోముకోకుండా ఉంటే ఏమవుతుందనమాట, రకరకాల సెగ్గడ్డలు, అందులో పురుగులు పుడతాయి, ఇవన్నీ చెమట వల్ల పుడతాయి. అందుకే శ్వేతజములు అన్నారు. ఇంకా గొప్పవి శ్వేతజాల్లో చాలా గొప్పవి, ఏడాదికి ఒకసారి తలంటుకుంటే ఏమవుతుంది, తలనిండా చెమట పట్టి ఈ చెమట వల్ల పేలు పుడతాయి, ఇవి కూడా శ్వేతజములు. అండజముల తర్వాత రెండవవి శ్వేతజములు. ఈ శ్వేతజములు చాలామంది దగ్గర కనపడుతున్నట్టున్నాయి. ఎందుకో చాలామంది వెనకాతలు కూర్చున్నప్పుడల్లా ఇలా అనుకుంటున్నారు ఏమిటో, అంటే నేను చెప్పింది దుట్టున్న వాళ్ళ గురించి. తర్వాత మూడవ రకం ఉన్నాయి, వీటికి ఉద్భిజ్యములు అని పేరు. అంటే ఏమిటి, ఒక విత్తనం పుడుతుంది, ఆ విత్తనం నేల మీద పడి నేలలో నీళ్లు పోస్తే బాగా నాని ఆ విత్తనం రెండుగా చీలి అందులోంచి మొక్క బయటకు వస్తుంది. ఉద్భిజ్యములు, నేలలో తడిసి విత్తనము నుంచి బయటకు వచ్చే మొక్కలు, పాదులు, వీటన్నిటినీ ఉద్భిజ్యములు అంటారు. ఇక నాలుగవది జరాయుజములు. అంటే మనం అందరం జరాయుజములం. తల్లి గర్భకోశంలో మావి అని ఉంటుంది, ఈ మావితో పాటు పుడతాడు. అందుకే పిల్లలు పుట్టినప్పుడు ఆ నెత్తురు అవి బయటకు వస్తాయి. ఈ మావి నుంచి పుట్టేటటువంటి వాళ్ళందరూ కూడా గేదెలు, ఆవులు, మానవులు, ఈ కుక్కలు, ఇవన్నీ జరాయుజములు. ఈ 4 విధాల ప్రాణుల యొక్క రాతలు ఆయనే రాయాలి. ఇంత రాతని కేవలం ఈ కాస్త బుర్రలో నిక్షిప్తం చేసుకున్నాడు. అదే కంప్యూటర్ డేటా, ఆయన మైండ్లో ఉంది ఈ డేటా. ఈ డేటాని నాశనం చేసే వైరస్ సోమకాసురుడు. అంటే కంప్యూటర్లో వైరస్ అని ప్రవేశిస్తే మొత్తం కంప్యూటర్లో ఉన్న డేటా అంతా నాశనం అయిపోతుందిట. అందుకే ఏదైనా వస్తే క్లిక్ చేయకండి అని అంటున్నారు. సోమకాసురుడికి బ్రహ్మగారు వరం ఇచ్చాడు, ఆయనే ఇచ్చాడు. ఒకప్పుడు ఎవరన్నా నిద్రపోతున్నప్పుడు వాళ్ళ బుల్లల్లో ప్రవేశించి వాళ్ళ జ్ఞానం అంతా ఎత్తుకుపోయే శక్తి నీకు ఇచ్చానన్నట. అది వాడు బ్రహ్మ మీదే ప్రయోగించాడు. బ్రహ్మగారు నిద్రపోతుంటే వేదజ్ఞానం మొత్తం నాశనం చేసి పట్టుకుపోయాడు. వాడుంటే ఈ వైరస్ నాశనం కాదు. అంటే సామకుడు ఉన్నంత వరకు బ్రహ్మగారి జ్ఞానం రాదు. అందుకని ఏం చేశాడు భగవంతుడు, వాసుదేవుడు ప్రళయకాలంలో ఒక మహామత్స్యావతారం ధరించాడు. ఆ మత్స్యానికి పైన కొమ్ము కూడా ఉంటుంది. కొమ్ము కూడా ఉన్న చేపని పాఠీయనము అంటారు. అలా పాఠీనాకారం ధరించి వెళ్ళి వాడిని చంపగానే మళ్ళీ బ్రహ్మగారి జ్ఞానం బ్రహ్మకు వచ్చింది. అంటే దీన్ని బట్టి బ్రహ్మగారు ఎంత గొప్పవాడు ఆలోచించండి. ఎంతమందికి నుదుటి వ్రాతలు రాస్తాడు, జ్ఞాపక శక్తిని పెట్టుకుంటాడు, మహాద్భుత విజ్ఞాని ఆయన. ఆ మహాత్ముని దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు ఈయన. అప్పుడు ఆయన, నాయన అన్నీ బాగున్నాయి కానీ నువ్వు కాశీలో మరణించకపోవటం వల్ల మోక్షం మాత్రం లేదు నీ కర్మ. ఏ కాశీలో హాయిగా చావక హరిద్వార దాకా పోతావట్రా, వెళ్ళు వైకుంఠానికి పోయి మళ్ళీ భూమి మీదకి పో అన్నాడు. అనగానే ఈయన్ని మళ్ళీ పుణ్యశీల సుశీలు విమానం ఎక్కించుకున్నారు. ఇంకా శివశర్మ గారికి మనసు లేదు. ఏది ఇంత దివ్య శరీరముతో వైకుంఠానికి వెళుతున్నా మనసు లేదు. ఆయనకు కొంచెం నీరసం వచ్చినట్టు అయ్యింది. మహాత్ములారా, ఇంకెంత ప్రయాణం అండి నాకు, అలా ప్రయాణం చేస్తూనే ఉన్నాం కానీ వైకుంఠం రావడం లేదు, ఎన్ని లోకాలు దాటాం చివరికి బ్రహ్మలోకానికి కూడా వచ్చాం. నిజానికి ఈ ప్రయాణం నాకు ఆహ్లాదంగా అనిపించింది, ఇప్పుడే కొంచెం నాకు ఆహ్లాదం పోయి విహ్లాదం తయారయ్యింది. బ్రహ్మన్న మాటలు మనస్సుని బాధిస్తున్నాయి. ఏమిటి నా అపరాధం అనగా ఇప్పుడు అసలు విషయం చెబుతున్నా ఉన్నారు వాళ్ళు. ఏ క్షేత్రంలో మరణించినా ఆ వ్యక్తి పుణ్యలోకాలకి వెళతాడు, వెళ్ళినా మళ్ళీ కొంతకాలం తర్వాత భూమికి వచ్చేస్తాడు. ఒక్క కాశీలో మరణిస్తేనే మళ్ళీ భూమికి తిరిగి రాడు. సరే ఇప్పుడు వాడు చెప్పిన మాట ఏమిటి, మోక్షం రావాలంటే కాశీలోనే మరణించాలి. కాశీలో మరణిస్తే తిరిగి రావు, మిగతా ఎక్కడ మరణించినా ఊర్ధ్వలోకాలకు వెళ్ళి తిరిగి వస్తాం. నువ్వు చేసిన పొరపాటల్లా అవిముక్త క్షేత్రంలో ఉన్నవాడివి మళ్ళీ బయటికి పోయావు చచ్చేటప్పుడు పైగా. ఆ కర్మయోగం వల్ల నీకు పునర్జన్మ వస్తోంది. అదే ఇప్పుడు బ్రహ్మ చెప్పాడనగా అయితే నాకు ఇక మోక్షం లేదా అన్నట్ట. కంగారు పడకనైనా మేము చెప్పేది పూర్తిగా విను. నువ్వు సామాన్యుడివి కాదు, హరిద్వార మరణం వల్ల గంగాతీరంలో నువ్వు చేసిన పుణ్యం వల్ల కొంతకాలం వైకుంఠంలో ఉంటావు, తర్వాత మళ్ళీ భూలోకంలో జన్మిస్తావు. ఆ భూలోకంలో జన్మించిన తర్వాత తిరిగి నువ్వు కాశీకి వెళ్ళి అక్కడ మరణిస్తావు, కాశీలో మరణించి మోక్షం పొందుతావు అనగా పోన్లండి ఎప్పుడో ఒకప్పుడు కాశీలో మరణిస్తాను కదా అనుకున్నాడు ఆయన. క్రమంగా బ్రహ్మలోకం నుంచి ఆయన వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో చాలా కాలం ఉన్నాడు. ఆ తర్వాత గడచిన కల్పంలో మళ్ళీ భూలోకంలో మానవుడై పుట్టాడు. ఆ కాలంలో నందివర్ధనం అని ఒక పురం ఉన్నది. ఈ నందివర్ధనపురంలో వృద్ధక్షత్రుడు అనేటటువంటి ఒక మహారాజు గారికి వృద్ధకాలుడనే పేరుతో కుమారుడిగా పుట్టాడు. నిజానికి ఆయన అసలు పేరు వృద్ధకాలుడు, కానీ ఆయన ఊరు నందివర్ధనపురం అవడం వల్ల అందరూ నందివర్ధన మహారాజనే అనేవారట. కొంతమంది పేర్లు పోతాయి, ఊరిని పెట్టి పిలుస్తారన్నమాట. మా అన్నయ్యని ఏలూరు బాబు అనేవారు, ఆయన ఏలూరులో పుట్టాడు అందుకనే ఏలూరు బాబు అనేవారు. అలా ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరు అలా వచ్చేస్తుంది అన్నట్టుగా పాపం ఆయన కూడా వృద్ధకాలుడనే పేరున్న నందివర్ధనుడని పిలిచేవారు. పూర్వజన్మలో పరమ పవిత్రమైన హరిద్వారములో మరణించడం, అనేక దాన ధర్మాలు చెయ్యటం, కాశీకి కూడా రావడం, ఆపై వైకుంఠానికి వెళ్ళి వైకుంఠం నుంచి భూమికి రావడం వల్ల కొంత పూర్వజన్మ జ్ఞానం ఉన్నది ఆయనకి. పూర్తిగా లేదు కానీ కొంత ఉన్నది. దాంతో చిన్నప్పటి నుంచి ఆయన తన నగరంలోనే ఈ నందివర్ధనపురంలోనే ఇంట్లోనే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని ఇంటినే పూజాగృహంగా చేసుకుని పూజించేవాడు. పూర్వం ఇళ్లల్లోనే పూజామందిరాలు ఉండేవి, ఇప్పుడు తెలివితేటలు పెరిగిపోయి ఇళ్లల్లో శివలింగం ఉండకూడదట. మరి ఏముండాలి, శివలింగం ఉండాలా? శివుడు లేకపోతే ఏముంటామండి? శివుడు లేని ఇల్లు శవంతో సమానం. ఇళ్లలో శివలింగం ఉండకూడదని ఒకటి చెబుతాడు, సాలగ్రామం ఉండకూడదని ఒకటి చెబుతాడు, శ్రీచక్రం ఉండకూడదని ఓదవరు భగవతుడు చెబుతాడు. ఎవడికి వాడే అన్నిటికీ భయాలు పెట్టేశారండి. శాస్త్ర ప్రకారంగా చేయవలసినవి చెయ్యాలి, వద్దన్నం మానాలి. కానీ ఎక్కడ చెప్పాడు ఇంట్లో శివలింగం ఉండదని? ఏ పురాణంలో చెప్పాడు? శివపురాణంలో కిం బహూక్తేన మునయ స్త్రీణామపి తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాహ. ఎందుకు ఇన్ని మాటలు? వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా స్త్రీణామపి ఆడవాళ్ళకి కూడా ఇళ్లల్లో శివలింగం పెట్టుకుని పూజించే అధికార అస్తి. మళ్ళీ మన అనుమానం లేకుండా అధికారోస్తి సర్వేషాం, సర్వేషాం అంటే అందరికీ శివలింగమును అర్చన చేయుటకు అధికారం ఉన్నది అని నందీశ్వరుడు చెప్పాడు శివపురాణంలో. ఏ ఆయనకంటే ప్రమాణమా మనం? ఇంట్లో ఆ మాత్రం శివలింగం పెట్టుకోకూడదా? శివుడికిట రాత్రిపూట దండం పెట్టకూడదు అంటాడు ఒకడు, పగలు దండం పెట్టకూడదు అంటాడు ఒకడు, నీళ్లు పోయకూడదు అంటాడు, ఆడవాళ్ళు శివలింగాన్ని ముట్టుకుంటే మొగుడు ఉపవాసం చేయాలని ఒక దౌర్భాగ్యుడు చెబుతాడు. ఈ పాపిష్టి వాళ్ళ దేశం చాలా పాడైపోయింది అనకూడదు. ఇదంతా ఈ మధ్యనే తగులడింది తెలివితేటలన్నీ. ప్రాచీన కాలంలో మీరు చూడండి ఇంటింటా శివలింగం ఉన్నది. ఈ కాశీలో శివలింగం లేని ఇల్లు చూపించగలరా? మీరు సర్వం శివమయం జగత్ అని పురాణాలు చెబుతున్నాయి. ఏదో ధ్వజస్తంభ ప్రతిష్ట ఉన్న గుళ్ళో కంటే ఎవడబడితే వాడు వెళ్ళడు, అక్కడ కేవలం అర్చకులే పూజ చేయాలి అంతేగాని ఇళ్లల్లో శివలింగం ఉండకూడదు, దేవుడు ఉండకూడదు, పటం ఉండకూడదు, రెండు పటాలు అసలు ఉండకూడదట, రెండు దీపాలు ఉంచకూడదట. రెండు దీపాలు ఎందుకు ఉంచకూడదండి? అంటే మహాభయంకరమైన పాపిష్టి వస్తువులన్నీ ఇంట్లోకి తెచ్చుకుంటారు, శేషాలు తెచ్చుకుంటారు, కానీ శివలింగం ఇంట్లో ఉండకూడదు. దిక్కుమాలిన వెకిలి వేషాలు పేక మొక్కలు ఇంట్లో పెట్టుకుంటారు, కానీ మాట వరుసకి విభూతి ఇంట్లో ఉండకూడదా? ఈ రోజు నుంచి నేను చెప్పాను, ప్రామాణికంగా చెప్పాను, మీ ఇళ్లలో అందరి ఇళ్లలో శివలింగం పెట్టుకోండి, సాలగ్రామం పెట్టుకోండి, శ్రీచక్రం పెట్టుకోండి, భక్తితో పూజించండి, బయట ఉన్నప్పుడు ముట్టుకోకండి. ఊళ్ళో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి వస్తే ప్రాణప్రతిష్ఠ చేయబడిన లింగం మొదలైన వాటిని బియ్యంలో ముంచేయాలట. బియ్యంతో అలా కప్పేసి వచ్చాక బియ్యం తీసేసి మళ్ళీ పూజించుకోవాలి, లేదా నీళ్లలో ముంచమన్నారు. అంతే తప్ప అసలు ఇళ్లలో ఎవరిని పూజ చేయొద్దని ఎవరు చెప్పలేదు. అలా చెబితే కాళహస్తీశ్వర లింగాన్ని భక్త కన్నప్ప పూజించేవాడా, సురాభాండేశ్వరుడు మంధనుడు ఉన్నాడు ఆయన వచ్చేవాడా, ఇవాడు అసలు సృష్టిలో ఆలయాలే లేవు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక మీదటైనా మనందరం భక్తులు అవుదాం, అజ్ఞానం తీసి పక్కనెట్టేయండి. హనుమంతుడు అని ఒకడు ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడో లేదో వాడు తెలియదు, కానీ వాడు వస్తాడు బహుశా. వాళ్ళు ఊరు రామసింగవరం, ఆ ఊళ్ళో శివాలయం కట్టించాలని వాడు 10 ఏళ్ల నుంచి నన్ను పోరు పెడితే వెళ్ళేవాడిని. ఊళ్ళో ఒకళ్ళిద్దరు శివాలయం ఊళ్ళో కట్టకూడదట అన్నారట. శివాలయం లేని ఊళ్ళో అన్నం తినకూడదని దానికి, కానీ ఆ ఎవడో భయపెట్టాడు, దాంతో ఆ పోస్ట్ పోన్ అయ్యేది. చివరికి కిందటి సంవత్సరం శంకుస్థాపన చేయించాం, ఆలయం పూర్తయిపోయింది. ఆ ఆలయంలో నవగ్రహాలయం కట్టాలని మళ్ళీ వాడికి కోరిక కలిగింది. ఎంతలో ఎవడో వచ్చి నువ్వు నవగ్రహాలయం కడితే చచ్చిపోతావు అన్నట్టు. నవగ్రహాలయం కడితే చచ్చిపోవటం ఏంటంటే, నవగ్రహాలయం కడితే 7-14 తరాలు తరిస్తారు చెప్పి ఈ నవగ్రహాలయం కట్టకుండా చేసిన పాపిష్టివాడు 8 కోట్ల సంవత్సరాలైనా నరకంలో ఉంటాడు, వాడికి విముక్తి లేదు. అది శాస్త్రాలు చెబుతున్నాయి. నవగ్రహాలయం కడితే దాన్ని వద్దంటాడు ఎవడండి వాడు? ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది ఆలయాల్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. నవగ్రహాలయం కడితే ఈశ్వరుడు ఇంకా అనుగ్రహిస్తాడు, అందులో శివాలయంలో ఉండి తీరాలి నవగ్రహాలయం. కాబట్టి నవగ్రహాలయాన్ని వద్దు అని అడ్డపెట్టిన వాడు 81 కోట్ల సంవత్సరాలు నరకశిక్ష అనుభవిస్తాడని, వాడికి 14 తరాలు వాడు నరకానికి పోతారని పురాణాల్లో చెప్పారు. ఎందుకు ఆపుతారో తెలియదు ఇలాంటి పిచ్చి పనులన్నమాట. అలా ఉండకూడదట, ఇలా ఉండకూడదట, ఇంకేముండాలండి. ఇంటి చుట్టూ బ్రాంతి షాపులు ఉండొచ్చు మళ్ళీ, కానీ ఒక శివాలయం విష్ణువాలయం మనకు ఉండకూడదా అంటే, అంత దరిద్రమా మనం హిందువులు అంటే? ఇది నేను ఆగ్రహోద గురినే చెప్పడంలా ఆవేదన ఎక్కువైపోయి చెబుతున్నాను. ఏం చేస్తారో మీకు తెలియదు. ఇంటింట ఒక శివాలయం ఉండాలి, ఇల్లు ఆలయం అయిపోవాలి. అలా అయితేనే మనం బాగుపడతాం అన్నమాట. అందుకని శివుడు అంటే మన శరీరమే కదటండి. ఇందులో చెప్పాడు వారణాసి నీ శరీరంలో ఉందన్నారు. ఎడ పింగళ అని 2 నాడులు ఉన్నాయి, ఆ నాడులే మీ శరీరంలో వరణ అసి. మీ ఎడమ ముక్కు వరణ, కుడిముక్కు అసి. ఈ రెండింటితో తీసుకునే భ్రూమధ్యం విశ్వేశ్వర లింగం. శేరశంభు నందలి శ్రీశైల దైవం భూమల్లికార్జున దేవుమణికి పట్టు. మన శిరస్సు మీద ఈ పైభాగంలో సహస్రార కమలం ఉన్నది, ఇదే శ్రీశైల మల్లికార్జున లింగం అట. మన శరీరంలోనే మీరు ఎప్పుడన్నా శ్రీశైలం చూడాలనుకుంటే ఇలా చేయి పెట్టుకుని ఒక్క క్షణం శ్రీశైల మల్లికార్జున దేవుడికి నమస్కారం అంటే ఇక్కడే ఉంటాడు ఆయన. పాలంబు నందలి పరమ దివ్య క్షేత్రంబు విశ్వనాథుని యొక్క ఉనికి పట్టు. ఈ నుదుటి భాగంలో ఇది వరణ, ఇది అసి. ఈ రెండింటి మధ్యలో కలిసి ఈ భ్రూమధ్యంలో పాల భాగం దగ్గర మహాత్ముడు విశ్వనాథుడు ఉన్నాడు. అంటే ఒక పక్కన వరణ, ఒకటి అసి, ఇదే వారణాసి మీ శరీరంలో జ్ఞాన దృష్టితో చూస్తే. ఈ నాభి ప్రాంతం ఉందే, ఇక్కడే ఈ నాభి ప్రాంతంలో మహానుభావుడు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఉన్నాడు. మన శరీరంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అందుకే ఆత్మధ్యానం చేస్తారు కొందరు. అలా ఆత్మధ్యానం చేసే మహానుభావులైన భక్తుల్ని గురువులు ఏకాంత శిష్యులు లేక ఏకాంత భక్తులు అంటారు. ఈ ఏకాంత భక్తి రావడం కోసం గురువులు ఎవరి మీదన్నా పక్షపాతం ఉంటే ఆ శిష్యుల్ని ప్రయత్నిస్తారు పైకి తీసుకురావడానికి. ఈ శిష్యులు వెకిలి వేషాలు వేసి మధ్యలో ఈ ఉపాసన కాస్త అనవసర ప్రసంగంతో పాడు చేసుకుంటారు. మన శరీరమే ఒక దేవాలయం, దేహమే దేవాలయం.